నిర్గమకాండము 17వ అధ్యాయము నిర్గమకాండము 17వ అధ్యాయము 15వచనాన్ని చదువుకుందాం. 17:15. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరిగనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, నిఘామైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు మా వినికుడిలోకి తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ప్రతి బుధవారము మిమ్మను అర్థం చేసుకోవడానికి మరింతగా ప్రభు మీకున్న లక్షణాలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేస్తూ వస్తున్న ఈ బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయాన్నే నీ ప్రజలు ఆస్తుని వాక్యం దగ్గరకు వచ్చారు. ప్రభు, మీరు సహాయం చేయండి, మా అందరితో మాట్లాడండి, వాక్య ధ్యాన సమయాన్ని దీవెనకరంగా మీరు మార్చండి. దుష్టుడు మోసపుచ్చకుండా, నిద్రమత్తులోకి జోగిపోకుండా మలకో కలిగి మీతో సహవాసం చేయడానికి, మీ సన్నిధిలో గడపడానికి మా అందరికి కృపనివ్వండి. మా ప్రభు, మీకు వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడు అని, ప్రార్థనలకు మించి దేవుడు అని, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు అని నమ్మి స్తుతిస్తూ సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ మరొకసారి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనల్ని ఆరాధనలోకి నడిపిస్తా ఉన్న ఎస్టీఎఫ్ సహవాసానికి కూడా వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేక రీతిలో మనం దేవుని పేర్ల మీద ధ్యానాన్ని చేస్తా ఉన్నాం. అందులో భాగంగా గత వారం మనం యెహోవా షాలోమ్ అన్న పేరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. న్యాయాధిపతుల గ్రంథం 6:24 గిద్యోను దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయనకు పెట్టిన పేరు యెహోవా షాలోమ్, సమాధానకర్తయకు దేవుడు. గాడ్ ఈజ్ పీస్, దాన్ని మనం స్టడీ చేయగలిగాం. దేవుడు సమాధానానికి అధిపతిగా, యేసుక్రీస్తు ప్రభు సమాధాన రాజుగా, షాలేము రాజుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇస్రాయేలీలు ఫిలిస్తీయులు, మిద్యానీయులు, అమాలేకీయుల ముట్టడిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితుల్లో దేవుడే వారిని అప్పగించాడు. తిరిగి వారు దేవుని వైపు తిరిగి ఆయన శరణు కోరుకున్నప్పుడు మరలా ఆయన న్యాయాధిపతిని పుట్టించి వారికి విడుదల దయచేసి సమాధానం ఇవ్వటం మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం నుంచి చూస్తూ వచ్చాం. కాబట్టి షాలోమ్ అన్న మాటకి ఆ పీస్, అవర్ గాడ్ ఈస్ పీస్ గా, సమాధాన ఆ దేవుడిగా, సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా లేఖనాల నుంచి చాలా విషయాలు మనం మాట్లాడుకోగలిగాం. ఒక మూల వాక్యం యెషయా గ్రంథం 26:3 కూడా చూస్తాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనను, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎవరు దేవుడి మీద ఆధారపడతారో వారికి పూర్ణ శాంతి అన్నమాట చూడగలిగాం. దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఎరగన వారు దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోలేరు అన్న విషయాలు కూడా మనం చూడగలిగాం. కాబట్టి ఆయన పేర్లలో యెహోవా షాలోమ్, సమాధాన అధిపతిగా మనం గత ధ్యానాన్ని 2 వారాలుగా చూడగలిగాం. ఈరోజు ఆయన పేర్లలో మన ఆరాధనకు సహాయకరంగా మన లోతైన అవగాహన కొరకై దేవుని వాక్యపు లోతుల్లో నుంచి ఆయన అర్థం చేసుకోవడం ద్వారా 1 ఆరాధనలో ఎదుగుతాం, విశ్వాసాన్ని బలపడతాం, అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారిని కూడా మనం గైడ్ చేయగలుగుతాం. ప్రాముఖ్యంగా ఈ పేర్లు నా మటుకు నాకు నా ఆరాధనకి చాలా సహాయకరంగా ఉన్నాయి. దేవుడు అన్న ఒక కలెక్టివ్ వర్డ్తో దేవుడిని ఆరాధించడం కాదు, కాని మన దేవుడు ఏమై ఉన్నాడో అనేక సందర్భాల్లో ఆయన బయలుపరుచుకున్నాడు. వాటిని ఎత్తిపెట్టి ఆరాధించటం, వాటిని ఆ సందర్భంలో జ్ఞాపకం తెచ్చుకొని ఆ పేర్లతోటి స్తుతించటం, ప్రార్థించటం మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. యెహోవా షాలోమ్ అన్న పేరు ఎంత కల్లోల పరిస్థితిలో, కలవర పరిస్థితిలో ఉన్న దేవుని బిడ్డలు ఆయన్ని సమాధానానికి మీరే అధిపతి, మీరే కర్త అని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి పరిస్థితి దేవుని కంట్రోల్లో ఉంది, ఆయన దేన్నైనా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఏదీ లేదు అన్న స్పృహ మనం తీసుకోగలుగుతాం. ట్రాన్స్ఫర్ గాని, అనుకోని అనారోగ్య పరిస్థితి గాని, ఏదైనా సరే గొప్ప సమాధానం మన హృదయాన్ని ఆవరిస్తుంది ఈ అవగాహన. మంచిది, మనం మరొక పేరును ధ్యానం చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. యెహోవా నిష్షి, మనం చదివిన లేఖన భాగం నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో మోషే బలిపీఠాన్ని కట్టి అక్కడ దేవుణ్ణి ఈ పేరుతో ఆరాధిస్తా ఉన్నాడు. ఏ పేరు? యెహోవా నిష్షి. యెహోవా నిష్షి అన్న ఈ పేరుకు అర్థం పుట్టినట్లో ధ్వజము అని రాయబడింది. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. యెహోవా నిష్షి అన్న మూల పదానికి అర్థం బ్యానర్, ధ్వజము. ఈ ధ్వజము అన్నది కొంచెం మనం ఎక్కువగా వాడతలేదు కాబట్టి వెంటనే అర్థం కాదు, అయినా మిగతా వాక్యాలు కాంటెక్స్ట్ ని, అట్లాగే ఇంగ్లీష్ లో వాడబడ్డ పదాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలా ఈజీగానే ఆయన మనం అర్థం చేసుకోగలుగుతాం. యెహోవా ధ్వజము అన్న మాటని, బ్యానర్ అన్న మాటని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి నేషనల్ ఫ్లాగ్స్, జాతీయ జెండాలు మనకు తెలుసు. యుద్ధంలో కూడా జెండాలు పట్టుకొని యుద్ధానికి వెళ్తారు, జెండాలు ఎగరేస్తారు. జెండా ఎగురుతున్నంతసేపు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. జెండా దిగిపోతే యుద్ధం ఆగిపోతుంది. ఇదేముంది, జెండానే కదా, జస్ట్ అది ఫ్లాగ్ మాత్రమే అని మనం అగౌరవపరిస్తే దేశాన్ని అగౌరవపరిచినట్లు, దేశ సైనిక బలానికి కోపం పుట్టించినట్లు ఆ జెండా ఆ ఆర్మీ ఫోర్స్ కి ప్రతీక, ఆ దేశానికి ప్రతీక. ఇండియన్ ఫ్లాగ్ ఎట్లాగ మనం రెస్పెక్ట్ చేయాలో దానికి ఒక స్పెషల్ కోడ్ ఉంది. యుఎస్ ఫ్లాగ్ కానీ, ఇజ్రాయెల్ ఫ్లాగ్ కానీ, ఏ దేశపు జెండానైనా ఆ జెండా ఆ దేశానికి రిప్రజెంటేషన్ గా, ఒక ప్రతీకగా జెండా కనబడుతుంది. ఇక్కడ రాయబడుతున్న సందర్భం అదే. ఏ సందర్భంలో మోషే దేవుణ్ణి బ్యానర్ గా యెహోవా నిస్సీగా ఆయన మాట్లాడుతున్నాడంటే 17వ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూడగలం. మొదటి వచనం నుంచి చదవాలి, అయితే సమయభావాన్ని బట్టి నేను చదవను. కొన్ని అంశాలు మాత్రమే, పాయింట్స్ మాత్రమే మీ ధ్యానానికి జ్ఞాపకం చేస్తాను. తర్వాత మీ ప్రార్థనా సమయంలో ఈ అధ్యాయాన్ని చదవటం ద్వారా తప్పకుండా చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. మొదటిగా 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వారు రెఫిదీము ప్రాంతానికి వచ్చారు. అరణ్యంలో రెఫిదీము దగ్గర వారికి దాహం వేసింది, నీళ్లు లేవు. 2వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే వారు మోషేతో వాదనకు దిగారు, తాగుటకు మాకు నీళ్లు ఇమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనుగుచు, ఇందెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పు చేత చంపుటకు ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చితరనేది. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదరనెను. ఇశ్రాయేల్ ప్రజలు మనం గత ధ్యానంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి మనం చూసాం. చాలా సార్లు వెనక్కి తిరుగుతా ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవడం మళ్ళీ అవసరం. వెళ్దాం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చదువుకుని మళ్ళా వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 17, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభిసరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవాని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిట వారి శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలు పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద మండగా. మనం వాళ్ళ పరిస్థితిని చూస్తున్నాం. దేవుని ప్రజలే ఐగుప్తు నుంచి విడుదల పొందారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు కనులారా చూశారు. వారు దేవుని హస్తాన్ని దేవుని బాహుబలాన్ని ఎర్ర సముద్రం పాయలైపోవటం, అరణ్యంలో ఆకాశం నుంచి మన్నాను కురిపించి పోషించటం అవన్నీ చూశారు. నిజంగా ఇశ్రాయేల్ చరిత్ర ఎట్లా ఉంటుందంటే మనకొక గుణపాఠం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి మనం అలాగ తయారవే ఛాన్సెస్ ఉంటాయి. మనం కూడా అలాగే తొలగిపోతామేమో, దూషిస్తామేమో, తిరుగుబాటు చేస్తామేమో అని మనకి పాఠాలు నేర్చుకోవడానికి ఈ సన్నివేశాలు పరిశుద్ధ లేఖనాల్లో ఆత్మదేవుడు రాయించాడు. ఏం పాఠాలంటే, అవసరం తీరిపోగానే మర్చిపోవటం, అవసరం రాగానే మరలా ఆయన వైపు తిరిగి ఆరవటం, అవకాశవాదం, అస్థిరంగా ఉండటం, నిలకడలేని జీవితం. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, దేవుడు మాకు తోడు, మేము ఆయన కింద ఉంటాం, ఎన్నడూ ఆయన విడిచిపెట్టము అన్న తీర్మానం కాదు. త్వరగా తొలగిపోతున్నారు, త్వరగా తిరిగిపోతున్నారు, త్వరగా మర్చిపోతున్నారు, త్వరగా ఐగుప్తుకు వెళ్ళిపోయేలాగా సనుగుతున్నారు, గొనుగుతున్నారు, తిరుగుబాటు స్వభావం కనపరుస్తున్నారు. ఈవెన్ మోషే లాంటి వాడిని రాళ్ళిచ్చి కొట్టి చంపేద్దామన్నంతగా వాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది, వాళ్ళ పరిస్థితి కనబడతా ఉంది. ప్రిలర ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోదగ్గ పాఠం ఏంటంటే, మనం చాలా త్వరగా చల్లారిపోవడానికి అవకాశం ఉంటుంది, వెనక తిరగడానికి అవకాశం ఉంటుంది. నునివచ్చిన క్రైస్తవ్యం దాడి చేస్తుంది, లోకం దాడి చేస్తుంది, శరీరం దాడి చేస్తుంది, శత్రువు సాతాను కూడా దాడి చేస్తాడు. నేను బాగున్నాను, నాకు డోకా లేదు, నేను అంత ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నాకు సంఘం అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, ఐఆమ్ సో పర్ఫెక్ట్ అని ఎవ్వరు అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో శత్రువు పదే పదే మన చేతితో మన కళ్ళు పొడిపించడానికి, మన చేతితో మనకి ఆ ఉరుతోడు బిగించడానికి, మనమే కొన్ని పొరపాట్లు చేస్తాము, మనమే పనిష్మెంట్కి కారణమవుతాం, మనమే తొందరపాటు పనులు చేయడానికి ప్రేరేపించబడతా ఉంటాం. ఇస్రాయేల్ చరిత్ర అరణ్య ప్రయాణం చదివినప్పుడు, ఏంటి మనుషులు ఇలా తయారయ్యారు, ఎంత త్వరగా మర్చిపోతున్నారు, ఇంత కృతజ్ఞత లేని స్థిత, ఇంత ఘోరణ, ఇంత లోకానుసారమ అనిపిస్తుంది. కాని మన విషయానికి వచ్చేసరికి చాలా త్వరగా పాత స్వభావం దాడి చేస్తూ ఉంటుంది, పాప స్వభావం దాడి చేస్తూ ఉంటుంది. మనం ఊహించని ఆ మనసు మనలో కలుగుతూ ఉంటుంది, లోకం మరలా అందంగా కనబడుతూ ఉంటుంది. వద్దు అనుకుని తీర్మానం చేసుకున్నది మరలా కావాలన్న ఆశ పుడుతూ ఉంటుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నులివెచ్చని క్రైస్తవ్యం, నామకార్థ క్రైస్తవ్యం ఈరోజు సంఘానికి ఉన్న పెద్ద సవాలు. అన్యులు కాదు, క్రైస్తవులే, క్రైస్తవులే. అన్యుల దగ్గరికి వచ్చేసరికి తెలియదులేండి వారు అలా ఉన్నారు అని మనం మాట్లాడుకోగలం. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి అందరూ ఎలాగే చల్లారిపోతా ఉన్నారు, సేవకులు కూడా సరిగ్గా ఉండలేదు, నేను నూతన విశ్వాసిని, నా వల్ల అవుతుందా అన్న భయం పడుతుంది, భంగపడతాం, వెనకడుగు వేస్తాం. కాబట్టి ప్రిలరా, యెహోవా నిస్సీ అన్న ఈ పేరు బాగా అర్థమైతే మనం ఎప్పుడు కూడా డీలాపడం, ఈవెన్ శత్రువు దాడి చేసిన, మన పాత స్వభావం దాడి చేసిన, ఎలాంటి వార్ఫేర్లోకి మనం ఎంటర్ అయినా మనం యెహోవా నిస్సీని జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా గొప్ప జయాన్ని అనుభవిస్తాము అని ఈ నిర్గమ కాండం 17వ అధ్యాయంలో సందర్భంలో నుంచి మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి సన్నివేశం నేను కాంటెక్స్ట్ ని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమ కాండం 17వ అధ్యాయంలో అరణ్య ప్రయాణంలో రెపిదీము ప్రదేశానికి వచ్చినప్పుడు నీళ్ల కోసం మోషే మీద సనుగుతున్నారు, చంపడానికి కూడా సిద్ధపడిపోతున్నారు అన్నట్టుగా మోషే ప్రార్థన చేస్తున్నాడు. రెండవ విషయాన్ని కూడా అక్కడ అర్థం చేసుకోవాలి. నిర్గమ కాండం 17వ అధ్యాయం ఇది ఎలా ఉండగా 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేల్ పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేల్ పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇస్రాయేల్ చేసిన వాదమును బట్టి యెహోవ మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మిస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. శోధించుట వాదము అని అర్థం. మొత్తానికి ఏం జరగాలంటే మోషే చేతిలో ఒక కర్ర ఉంది. మోషే చేతికి ఆ కర్ర ఇచ్చింది మన దేవుడే. ఎప్పుడిచ్చాడు? ఐగుప్తుకు పంపిస్తున్నప్పుడు ఇచ్చాడు. నీ చేతిలో ఏముంది అన్నాడు కర్ర. దాని కింద పడే అన్నాడు. పాము అయింది. మోషే భయపడి పారిపోయాడు. భయపడొద్దు, పోయి దాని తోక పట్టుకో అన్నాడు. పోయి దాని తోక పట్టుకుంటే మరలా కర్ర అయింది. కాబట్టి ఇది నేను నిన్ను బలపరచడానికి నా హస్తం నీకు తోడుగా ఉందని చెప్పడానికి నీకు ఇస్తున్నాను, దాన్ని పట్టుకుని పో అన్నాడు. మోషే జీవితంలో ఆ కర్ర చాలా ప్రత్యేకం కనబడుతుంది. ఏముంది ఆ కర్రలో అంటే దేవుని హస్తం, దేవుని అనుగ్రహం, దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు అంతే. ఈవెన్ 17వ అధ్యాయంలో కూడా మోషే చేతిలో కర్ర ఉంది. ఇశ్రాయేలీయులు శనిగారు. ఒక నీళ్లు కావాలయ్యా అన్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యాగ నీళ్ళు అడుగుతున్నారు, ఏం చేయమంటావు అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకుని పోయి బండను కొట్టు అన్నాడు. ఒక బైబిల్ పండితుడు ఈ ప్యాసేజ్ స్టడీ చేస్తా ఉంటే ఇట్లా వ్యాఖ్యానం చెప్పాడు, నాకు భలే అనిపించింది. ఆ కర్ర మోషే వాడితే అద్భుతాలు జరిగాయి. ఐగుప్తులో ధూళిని కొడితే ధూళి పేలైపోయింది. మోషే ఆ కర్రతోటి ఏం చెప్పితే అది జరిగింది. ఆయన బండన కొట్టమన్నాడు గాని అదే కర్రతోటి ఇస్రాయేల్ ప్రజలను కొట్టు అని ఒక మాట అంటే, లేకపోతే ఇస్రాయేల్ ప్రజల వైపు మోషే ఆ కర్ర చూపించి విశ్వాస ఘాతుకులారా అని ఒక మాట అంటే మొత్తం శ్మశానం అయిపోయేది. అందరు చచ్చేవాళ్ళు అరణ్యంలో. అంత కోపం పుట్టించారు దేవుడికి. ఇది మాంసం కోసం ఏడుస్తారు, నీళ్ల కోసం ఏడుస్తారు, కొంచెం ఓపిక పట్టడం లేదు. ఎంత త్వరగా అవిశ్వాసాన్ని లోకానుసర మనసును ఇస్రాయేల్ ప్రదర్శిస్తూ వచ్చారు. వాళ్ళను కొడితే మాత్రం మొత్తం శ్మశానం అయిపోవాలి. దేవుడు బండను కొట్టు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ బండ క్రీస్తు అని అక్కడ రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. నువ్వెళ్ళు ఆ బండను కొట్టు అన్నాడు. ఇక్కడ ఆ బండ క్రీస్తే అంటున్నాడు. తప్పు చేసిందేమో ఇస్రాయేల్ ప్రజలు శనిగారు, వాళ్ళని కొట్టాలి. కానీ మోషేన్ అన్నాడు పోయి ఆ బండను కొట్టు అన్నాడు. బండను కొడితే బండలోంచి నీళ్లు వచ్చాయి. మోషే చేతిలో ఉన్న ఆ కర్ర దేవుని హస్తం, దేవుని హస్తం. ఆ కర్రతోటి ఐగుప్తులో ఉన్న రాజు మొదలుకొని బంట్రోతు వరకు అందరికి చుక్కలు చూపించాడు. దేవుని ఉగ్రత ఎట్లా ఉంటుందో వాళ్ళు చూశారు. అదే ఉగ్రత దండం బండను కొడితే నీళ్ళు వచ్చాయి. చేతిలో కర్ర ఉంది, దేవుడిచ్చాడు అధికారం. దాంతో మోషే ఏం చేస్తే జరుగుతుందని తెలిసినా సరే ఈ ప్రజలకు భయం లేదు, భక్తి లేదు, కృతజ్ఞత లేదు, లోబడే స్వభావం లేదు. పిల్లరా, వాళ్ళని మనం విమర్శించడం కొరకు కాదు కానీ వారు మనకి గుణపాఠం. అందుకే ప్రారంభంలో ఈ మాట అన్నాను, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుని వాళ్ళు చేసే పొరపాట్లు మనం చేయకుండా ఉండడానికి మనం మేలు కొరకు పాత నిబంధన గ్రంథపు సన్నివేశాలు రాయబడ్డాయి. కాబట్టి త్వరగా తిరిగిపోవటం, త్వరగా సనగొట్టం, త్వరగా వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతమాత్రం కూడా మంచిది కాదు అన్నది చూస్తా ఉన్నాం. సరే, మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయింది, దేవుడు సముదాయించుకున్నాడు. వాళ్ళను కొట్టు అనలేదు, బండను కొట్టు అన్నాడు. ఆ బండ క్రీస్తు. మన పాప శిక్ష ఆయన భరించాడు, శిక్ష ఆయన తీసుకున్నాడు, రక్షణ మనకిచ్చాడు. దానికి ముంగుర్తిగా ఆయన ఉగ్రత చూపించడానికి బదులు ఆ దేవుని ఉగ్రత యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు, మనకు రక్షణ ఇచ్చాడు. దానికి సాదృశ్యంగా దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిన బండ మీద చూపించమన్నాడు, బండ నీళ్ళిచ్చింది. దాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సరే, 17:8 ఈలోగా ఏం జరిగింది? నిర్గమకాండం 17:8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇస్రాయేలుతో యుద్ధం చేయగా, ఇప్పుడు మరో ప్రాబ్లం వచ్చి పడింది. ఇదేమో బయట నుంచి వచ్చిందన్నమాట. ముందేమో స్వజనులే ఇస్రాయిల్లే, ఓ మోషే ఏంది నీళ్ళు ఏమి తీసుకొచ్చావు, నీళ్లు కూడా ఇవ్వలేని నాయకత్వం ఇది, నీరు కూడా ఇవ్వలేని నాయకత్వం ఇది, ఏం చంపడానికి తీసుకొచ్చావా ఏంటి? అది బయట వాళ్ళు అయితే కనీసం తిట్టేవాడేమో, ఏం తిడతాడు? స్వజనులు అయిపోయారు, పోయాడు, దేవుడిని ఏడ్చాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు, కథ పరిష్కారానికి వచ్చింది. 8వ వచనంలో ఏం చూస్తున్నామంటే ఈలోగా అమాలేకులు వచ్చి పడ్డారు, అమాలేకులు వచ్చి మీద పడ్డారు. మరలా ఏమంటారు, నువ్వు ఈ మాత్రం కూడా కాపుదల ఇవ్వలేకపోతే దేనికయ్యా నీ నాయకత్వం, పెద్ద పోటుగాళ్ళలాగా అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని మరలా లేనిపోని మాటలు అన్నీ అంటారు. అది బాధ, అది బాధ వాళ్ళతోటి. సరే, ఈలోగా అమాలేకులు వచ్చి మీద పడ్డారు. కింద వాక్యం ఇలా చదువుతున్నాం, నిర్గమకాండం 17:9 మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్లి అమాలేకులతో యుద్ధం చేయటకు రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచిదనెను, యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. మోషే అహరోను హూరు అనివారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. ఇది సన్నివేశం. ఇప్పుడు రెండో పరిస్థితిని ఎదుర్కోవడానికి మరలా దేవుడిచ్చిన కర్రే, ఆ కర్ర పట్టుకొని దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అనుమతిని బట్టి ఈయన సీనాయ పర్వతం మీదకి వెళ్ళాడు, సారీ ఆ కొండ శిఖరం మీద కూర్చున్నాడు, వెళ్ళాడు. ఆయనతో పాటు హూరు ఆహరంలో కూడా వెళ్ళారు. ఇప్పుడు ఆయన వెళ్ళి చేతులు ఎత్తి కర్ర పట్టుకొని నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిచ్చిన అధికారాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. వారు మోషేను చూశారు, చేతులు పైకెత్తడం చూశారు, కర్రెత్తడం చూశారు. వాళ్ళకి ఏమర్థమైందంటే, అవును యుద్ధం మనం చేయాలి, ఎందుకంటే కర్ర ఎత్తబడింది, మోషే చేతులు ఎత్తాడు, యుద్ధం చేస్తున్నారు, విజయం వస్తుంది. మోషే చేతులు బరువు ఎక్కయి, చేతులు దింపేస్తున్నాడు. వీళ్ళకేం అర్థం కావట్లేదు, చెయ్యాలో ఆగిపోలు అర్థం కావట్లేదు, శత్రులు గెలుస్తా ఉన్నారు. మరలా చేతులు పైకి ఎత్తితే గెలుపు వస్తుంది, చేతులు దింపేస్తే ఓడిపోతున్నారు. ఊరు అహరోనులు మోషేకి ఒక రాయి వేసి రాయి మీద కూర్చోబెట్టి, అయ్యా నువ్వు చేతులు దింపితే చాలా ప్రాణాలు పోతాయి, మీరు చేతులు పైకే పెట్టండి, మీకు కష్టంగా ఉంది కాబట్టి మేము మీ చేతిని పట్టుకుంటాము అని ఒక చెయ్యి అహరోను మరొక చెయ్యి హూరు పట్టుకున్న సందర్భాన్ని ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మొత్తానికి మోషే పైకెక్కాడు, శిఖరం మీద నిలబడ్డాడు, ఎక్కువసేపు ఉండలేకపోయాడు. హూరు అహరోనులు ఇద్దరు చేతులు పట్టుకున్నారు, ఒక చెయ్యి హూరు ఒక చెయ్యి అహరోను. ఇలా అనుకుందాం, మోషే చేతులు బరువెక్కితే హూరు ఆదుకున్నాడు, అహరోను ఆదుకున్నాడు. మరి హూరు అహరోను చేతులు బరువెక్కవా అంటే వాళ్ళ చేతులు కూడా బరువెక్కుతాయి. ఎవరి చేతులు బరువెక్కితే ఒకరు ఇంకొకరిని ఆదుకుంటున్నారు, ఒకరు ఇంకొకరిని ప్రోత్సహించుకుంటున్నారు. మొత్తానికి చేతులు దించట్లేదు, చేతులు ఎత్తే ఉంచారు, కర్ర పట్టుకుని ఉంచారు, ఇస్రాయేల్ యుద్ధం చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం, అమాలేకులు ఓడిపోయారు, ఇస్రాయేలీలు గెలిచారు. 17వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలం. 17 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేకు ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని రాసి యెహోషువకు వినిపించుము. అప్పుడు ఆ సన్నివేశంలో మోషే బలిపీఠాన్ని కట్టి అక్కడి పేరు పెట్టాడు. ఏం పేరంటే యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. పిల్లరా, మన పరిచర్యకు ఒక బ్యానర్ పెట్టుకున్నాం, ఎస్ఎఫ్జే సోల్జర్స్ ఫర్ జీసస్, దానికి ఒక లోగో పెట్టుకున్నాం. దేనికోసం బాబు ఈ పేరు దేనికి, ఈ లోగో దేనికి అంటే బ్యానర్ మనం ఏంటో అదొక్కటే సమాధానం చెప్పాలి. భారతదేశానికి ఒక నేషనల్ ఫ్లాగ్ ఉంది, మిలిటరీ వాళ్ళకి ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకు ఉంటుంది, ఎయిర్ ఫోర్స్కి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఉంది, తెలంగాణ పోలీస్కి ఉంది. ఎవరికి వాళ్ళు ఒక బ్యానర్ రెడీ చేసుకున్నారు. ఈ ఫ్లాగ్, ఈ బ్యానర్ ఏం చెప్తుందంటే మేమంటే ఇది, మాకు రిప్రజెంటేషన్ ఈ బ్యానర్ అని చెప్పడం. ఇక్కడ మోషే పెట్టిన ఈ పేరు మనకి ఏమర్థం అవుతుందంటే గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవా మాకు ధ్వజము, మేము ఆయన జెండా కింద ఉన్నాం, మేము ఆయన ఆధిపత్యం కింద ఉన్నాం, మేము ఆయన రెక్కల కింద ఉన్నాం, మేము ఆయన అధిపాజ్యంలో ఉన్నాం, ఆయన శక్తి కింద ఉన్నాం, ఆయన పరిధిలో ఉన్నాం అని మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. అమాలేకీయులను ఓడించటం మన ధర్మ? వాస్తవానికి అమాలేకీయులు బలవంతులు, బలవంతులు. అలాంటి వాళ్ళని ఓడించగలిగారు. ఎట్లా ఓడించగలిగారు? మోషే ఆ కర్ర పట్టుకొని చేతులెత్తి పై నిలబడితే ఊరు అహరోనులు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఆదరిస్తే జయాన్ని చూడగలిగారు. మా సొంత శక్తి చేత, మా భుజబలం చేత మేము గెలిచాము అని చెప్పుకోగలరా? ఎంత మాత్రం చెప్పుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలు దేవుడి మీద ఆనుకోవటం ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. ఇంటిలో పోరైనా, వీధిలో పోరైనా, ఒంటిలో పోరైనా, శత్రువు ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి భార్య రూపంలో దాడి చేసినా, పిల్లల రూపంలో దాడి చేసినా, లేదా మన పాత స్వభావమే దాడి చేసినా, మరలా ఒకప్పుడు విడిచిపెట్టిన ఆ పాత బుద్ధులు మరలా మనలో కనబడుతూ ఉన్నా, మనకేం అర్థమవ్వాలంటే గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవా నిస్సి, ఆయన మాకు జయాన్నిస్తాడు. ఆయన బండ నుంచి నీళ్ళను రప్పించాడు, అవసరం తీర్చాడు. ఆయన అమాలేకులను కత్తివాత హతం చేయించాడు, విజయాన్నిచ్చాడు. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. చాలాసార్లు ఎస్ఎఫ్జే కోసం మాట చెప్తా, ఎస్ఎఫ్జే మాకు విగ్రహం కాదు, ఎస్ఎఫ్జేని స్థాపించడానికి మనం పనిచేయకూడదు, పనిచేయట్లేదు. ఎవరు బాబు మీరు అని అడిగితే చెప్పుకోవాలి కాబట్టి, ఒక పేరు ఉండాలి కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాం. ఆ పేరు ఏంటంటే సోల్జర్స్. గతంలో శివసేన వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఎందుకు బాబు మీకు కోపం వచ్చిందంటే, సిలువు ముందు పోలీసు మోకాళ్ళు వేసున్నాడు, బైబిల్ ముందు పోలీసు మోకాళ్ళు వేసున్నాడు, మేము దాన్ని ఒప్పుకోం, మేము దాన్ని ఒప్పుకోం అన్నారు. రొమ్ము విరుచుకుని నిలబడాలి, తల పైకెత్తుకుని నిలబడాలి, మేం పోటుగాళ్ళం అన్నట్టుగా ఉండాలి, అంతే తప్ప మోకాళ్ళు వేస్తే ఎట్లా? పిల్లరా, దేవుని బిడలుగా మనం ఏమై ఉన్నామో ఆయన కృప. ఎన్నడూ మా భుజబలం, మా జ్ఞానం, మా అనుభవం, మా టెక్నికల్ గ్యాడ్జెట్స్, టెక్నికల్ టీమ్, సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ ఇంకొకటి 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 ఏదీ కాదు, ఏదీ కాదు. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. ఆయన కృప, ఆయన సహాయం, ఆయన దయ. ఎస్ఎఫ్జే ప్రారంభించినప్పుడు ఈ సేవా అనుభవాలు ఏమి లేవు. తెలిసిందల్లా ఒకటి, దేవుణ్ణి అడుగుదాం, దేవుడి మీద ఆధారపడదాం. తెలుసు, అంత ఎక్కువగా చేయట్లా, అంత ఎక్కువగా చేయట్లా. దేవుడు ఎందుకో కనికరం చూపించాడు. మనం అంత సిద్ధంగా లేనప్పటికీ, నేను సిఐడికి డిప్యూటేషన్ మీద వచ్చాను 2011లో. విజయవాడ సిటీకి పోస్టింగ్కి వస్తే 2021లో నేను ఇన్స్పెక్టర్ అయ్యాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా నా ప్రార్థన ఏంటంటే, ఆదివారం సెలవు ప్రభువా, ఆదివారం సెలవు ఇస్తే నేను ప్రశాంతంగా సేవ చేసుకుంటాను, ఆదివారం సెలవు ఇస్తే నిద్రపోతాను, రెస్ట్ తీసుకుంటాను కాదు, నీ సేవ చేస్తాను. ఆదివారం సెలవు ప్రభువా, 10 సంవత్సరాల ప్రార్థన. ఆశ్చర్యం, ఎస్ఎఫ్జే 2018లో స్టార్ట్ అయ్యింది. ఆ ఇనిషియల్ డేస్ లో కూడా సెలవు ఇవ్వాలి, మనం కొంచెం 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 పని చేస్తున్నాం, కొంత కదలికి వస్తుంది, సహవాసాలు కట్టుబడుతున్నాయి, ఇంకా వెళ్ళటం కలవటం తిరిగితే సహవాసాలు కట్టబడే పరిస్థితి వస్తుంది. వెళ్ళాలి, తిరగాలి. ఎన్నాళ్ళు మెడికల్ లీవ్లు పెట్టుకుని తిరుగుతాం, ఎన్నాళ్ళు సెలవులు పెట్టుకుని తిరుగుతాం, అది ఎట్లా సరిపోతుంది? సరిపోదు. రాత్రి అంతా క్యాలెండర్ డిజైన్లో కూర్చున్నాం, ఇప్పుడు కూడా క్యాలెండర్ డిజైన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ పని ఎట్లా ఉంటుందంటే, త్వరగా క్రిస్మస్ లోపు క్యాలెండర్స్ రెడీ చేసుకోవాలి. క్రిస్మస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడికక్కడికి వెళ్ళి ఉచితంగా క్యాలెండర్ పంచిపెట్టాలి, ఫోన్ నెంబర్లు సంపాదించాలి, వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేయాలి, సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి. పెద్ద టాస్క్. ఇయ్యేళ్ళప్పుడు సెలవు 14 రోజులు 17 రోజులు సెలవు పెట్టుకొని ఎక్కడ క్రిస్మస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం, సెలబ్రేషన్ కోసం కాదు, సర్వే కోసం అట్లా తిరిగేవాళ్ళు. సెలవులు లేవు, కొన్ని దినాలే. ఎప్పుడైతే నేను సిఐడికి వచ్చానో, ఆశ్చర్యం, నాకు బైఫర్కేషన్ వల్ల సాటర్డే కూడా సెలవు వచ్చింది. సాటర్డే సెలవు, సండే సెలవు. ఆ ఉబలాటంలో, ఆ సంతోషంలో ఇక శుక్రవారం ప్రయాణం అయిపోవడం, శనివారం అంతా వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, ఆదివారం వార్షికోత్సవం వాళ్ళంటూ చూసుకోవడం, లేకపోతే ఆదివారం కూడా వెళ్ళి గృహ దర్శనాలు చేయడం, మరలా సోమవారం డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇది ఆశ. నేను అంత సిద్ధపాటు లేకుండా విజయనగరం వెళ్ళామండి. విజయనగరం వెళ్తున్నప్పుడు దారిలో రెండు టైర్లు పేలిపోయాయి ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో విజయనగరంలో ప్యాసింజర్స్ ఆటోను గుద్దేశాం, అందరూ లేడీస్ ఉన్నారు, మూడు పల్టీలు కొట్టింది ఆటో. ఇక కేసు అయిపోవాలి, కారు సీజ్ అయిపోవాలి, మేము ఇబ్బంది పడిపోవాలి, అలాంటి పరిస్థితులు. భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే, పరిచయం చేయాలంటే ఏం బాబు అంటే ఆశ ఉంది కానీ ఆధారపడడం లేదు, సిద్ధపడడం లేదు. అప్పుడు గ్రహింపులోకి వచ్చి వెళ్దాం, ఉపవాస ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థనలో కనిపెట్టకుండా బయటికి వెళ్ళటం ఎంత మాత్రం మంచిది కాదు అన్న ఆ స్పృహలోకి వచ్చి శుక్రవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం నైట్ ప్రయాణం, శనివారం ఆదివారం పరిచయం చేయటం, మరలా సోమవారం ఆఫీస్కి రావటం, వారమంతా ప్రార్థన, శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన పెట్టుకుని వెళ్లడం ప్రారంభించాం. ప్రభువుకి మహిమ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరలా ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు, అపజయాలు లేవు. అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవా నిస్సి, ఆయన మనకు ధ్వజము, ఆయన ఆధిపత్యం కింద. మోషే ఎన్నడూ నేను ప్రత్యేకమైన వాడిని అని భావించలా, ఎన్నడూ దేవుడి పాదాలు పట్టుకోవడం మానలా, ఏమొచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళటం అయ్యా నన్ను ఏం చేయమంటే, ఆ శిఖరం మీదకి వెళ్లి చేతులు ఎత్తి కర్ర పట్టుకుని నిలబడడం ప్రార్థన, విజ్ఞాపన. శత్రువు మీద జయాన్ని మాకివ్వండి, శత్రువుతో పోరాడడానికి యెహోషువ టీము కింద ఉంది, దేవుని పాదాలు పట్టుకొని బతిమాలుకోవడానికి మోషే, హూరు, అహరోన్లు పైన ఉన్నారు. ప్రార్థన జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ప్రార్థన యుద్ధము రెండూ కలిస్తే జయాన్ని చూస్తున్నారు. ప్రార్థన ఆగిపోతే మోషే చేతులు బరువెక్కి చేతులు దించేస్తే కింద ప్రాణాలు పోతాయి, కింద ప్రాణాలు పోతున్నాయి. ప్రియులరా, అమాలేకుల దాడి కాని, ఇశ్రాయేలులో వచ్చిన సనుగులాట కాని మనకి మన ఆత్మీయ జీవితానికి అద్దం పట్టే సన్నివేశాలు, సడన్ గా శత్రువు దాడి చేస్తాడు. సడన్ గా మనలో నుంచే ఆ పాత పాప పురుషుడు లెగిస్తాడు, పాత స్వభావం పనిచేస్తా ఉంటాడు. మనకి అర్థమవుతుంది ఇది మంచిది కాదు, పోయే కాలం, దేవుడు కోపగించుకుంటాడని తెలుసు, ఏం చేద్దాం, మౌనంగా ఉందామా? చాలాసార్లు శత్రువు మన నోరు ముయిపిస్తాడు, చాలాసార్లు శత్రువు మనం ప్రార్థన చేయకుండా అటకిస్తాడు. ఎప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అమాలేకులు దాడి చేస్తున్నారు, ఇస్రాయేళ్లు సనుగుతా ఉన్నారు, కాబట్టి ఎప్పుడూ పొంచి ఉన్నాడు. మనం ఇప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా నేను చేయగలను అన్న స్వభావం మనలో రానే రాకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 17:47 చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 17:47 చదివితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు, యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతుకు అప్పగించునని చెప్పాను. కాబట్టి యుద్ధం యెహోవాదే. మనం ఎంత పరిచర్య చేస్తా ఉన్నా ఏమర్థం కావాలంటే, మా సొంత శక్తి కాదు, మా సొంత జ్ఞానం కాదు, కేవలం మీరు అవకాశం ఇచ్చారు నిలబడ్డాం, అంతా మీరే చేశారు. అసజ్య పరిచర్య మీకు ఎలాగున్నా నాకు గొప్ప ఆశ్చర్యం. 10 మంది ఉద్యోగస్తులు ప్రార్థనకు వస్తారా? రారు. ఈ ఉదయం 5 గంటలకి 534 మంది ప్రార్థనకు వచ్చారు. ఇది ఎట్లా జరిగింది? మన సొంత శక్త మన జ్ఞానమా అనుకోవడమే శత్రువుకి అవకాశం ఇవ్వటం. ఎంత మాత్రం కాదు. ప్రారంభ దినాల్లో ఒక సోదరి ఏఎస్ఐ గారు, సార్ మన లైన్ కెపాసిటీ ఎంత అని అడిగింది ఆవిడ. అప్పుడు మేము 30 మంది అలా ప్రార్థనకు వచ్చేవారు. అది 1000 మంది కెపాసిటీ అమ్మా, 1000 మంది కలిసి ప్రార్థన చేసుకోవచ్చు అన్నాను. ఆవిడ అంది, అయితే 1000 మంది రావాలని చెప్పి ప్రార్థన చేద్దాం సార్ అంది. నాకు నవ్వు వచ్చింది. 1000 మంది ప్రార్థనకు వస్తారా? 1000 మంది ఆన్లైన్ లో ప్రార్థనకు రావడం జరిగే పనేనా? నవ్వు వచ్చింది. కానీ నిజంగా మనం చేసే ప్రతి ప్రార్థన స్తుతి అంశంగా మార్చే దేవుడు, అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు. మా బాహుబలం మా సామర్థ్యం ఇది చేసింది అని ఎప్పుడైతే అనుకుంటామో శత్రువు పనిచేస్తాడు. మనం కాదు, ఆయన చేస్తున్నాడు. మనం ఆయన మీద ఆధారపడతాం. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. ఎస్ఎఫ్జే మనకు బ్యానర్ కాదు. ఎస్ఎఫ్జే మన పరలోకాన్ని తీసుకెళ్ళదు. చెప్పుకోవాలి కాబట్టి ఒక పేరు పెట్టుకున్నాం. ఒకవేళ ఎస్ఎఫ్జే నిన్ను దేవుడి మీద ఆధారపడకుండా అడ్డగిస్తే శత్రువు దీన్ని వాడుకుంటున్నాడు. ఏది మనకు ఆధారం కాకూడదు, ఆయనే మన బ్యానర్. చాలాసార్లు డినామినేషన్స్ పేర్లు ఉంటాయి, సేవకుల పేర్లు ఉంటాయి. ఏ డినామినేషన్ అయినా ఏ సేవకుడైనా నిన్ను దేవుడు నీకు ధ్వజము, దేవుడు మనకు ధ్వజము, యెహోవా నిస్సి, హీజ్ అవర్ బ్యానర్, ఆయన మనకు జయాన్ని ఇస్తాడు, ఆయన మీద ఆనుకుందాము, ఆయన మీద ఆధారపడదాము అనకుండా మన 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 డినామినేషన్ మన సంఘము మన టీము గొప్పది అన్న అలాంటి భ్రమ మాత్రం కల్పిస్తే ఖచ్చితంగా నష్టపోతాం, ఖచ్చితంగా పడిపోతాం, ఖచ్చితంగా మోసపోతాం. కాబట్టి పిల్లరా, చాలాసార్లు వ్యక్తిగతంగా అమాలేకీయులు దాడి చేసినట్టుగా శత్రువు సడన్ గా దాడి చేస్తాడు. ఇస్రాయేల్ సనిగినట్టుగానే సనుగుట గొనుగుట మనలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం చేయగలిగిన మంచి పని ఏంటంటే, మోషే 2 సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళాడు, ప్రభు ఏం చేయమంటారు, కర్రిచ్చనిగా పట్టుకొని పో. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఆయన కృపాసనాన్ని ధైర్యంగా సమీపించటం. యేసుక్రీస్తు ప్రభునందు మనకు ఆ ప్రవేశం దొరికేసింది. దేవుని కొరకు చిందుపడక ప్రతి విషయాన్ని ఏం చేయాలట? ఫిలిప్పీయుల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు. దేవుని గూర్చి చింతపడకుడు కాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. ఆయన మీద ఆధారపడడం, అన్ని ఆయనకు తెలియజేయడం, ఆయన కృప మీద ఆధారపడడం ఏమవుతుంది? 7, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి ఈ నిర్గమకాండం 17వ అధ్యాయము ఈ 16 వచనాల వెలుగులో నుంచి ప్రాముఖ్యంగా మోషేకి ఏమర్థమైందంటే, యుద్ధంలో జయం వచ్చింది, బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠాన్ని దగ్గర ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, యెహోవా నిస్సి, యెహోవా మా ధ్వజము, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. ఆయన ఈ విజయాన్నిచ్చాడు. క్రికెట్ మ్యాచ్ లో ఇండియా టీం గెలవగానే బాగా కనిపించేది ఇండియా ఫ్లాగ్ కనిపిస్తూ ఉంటది, రెపరెపలాడుతూ ఉంటారు. మనుషులు ఆ ఫ్లాగ్ ని గెలిపించారు, మనుషులు అవన్నీ తీసుకొచ్చారు. ఓడిపోతే బోసిపోతారు. అట్లాంటిది కాదు ఈ బ్యానర్. అట్లాంటిది కాదు ఈ బ్యాండ్. గాడ్ ఈజ్ అవర్ బ్యాండ్. మనం ఆయనకి ఏమి యాడ్ చేయలేము, ఆయన మహిమలోంచి దేన్ని కూడా తీసేయలేము. ఆయన ఒకసారి ఓడిపోయేవాడు, ఒకసారి గెలిచేవాడు, ఎన్నడూ కాదు, ఎన్నడూ కాదు. ఎందుకు మనం ఆటపోటు చూస్తామంటే ఆధారపడడం అలవాటు చేసుకోకపోవటం, ప్రార్థన చేయటం అలవాటు చేసుకోకపోవటం. బైబిల్ మనకిస్తున్న గొప్ప భరోసా ఉందండి, గొప్ప భరోసా ఉన్నాయి, గొప్ప ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి. నిజంగా ఆ మాటలు చదివిన ప్రతిసారి ఇదేంటి ప్రభువా, అవునా అనిపిస్తుంది. అవును, నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలంతే, నువ్వు నమ్మాలంతే. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో ఈ సర్వాంగ కవచం ధరించుకో అన్నాడు. సర్వాంగ కవచం ధరించుకుని ఎవరిని కొట్టాలట? సాతాను కొట్టాలట, వాళ్ళు దూతలను కొట్టాలట. మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాము, దురాత్మలతో పోరాడుతున్నాము, ప్రధానులతో పోరాడుతున్నాము అన్నప్పుడు ఏంటి మనకంత సీనుందా, మనకంత సీనుందా? వాడేమో ఎంత బలవంతుడు, వాడి టీం ఎంత బలంగా ఉంటుంది, మనం వాడితో తలపడగలమా అనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12లో అంటున్నాడు, మనం పోరాడిన శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో బలవంతుడైన సాతాను, వాడితో పాటు చెలరేగిపోతా ఉన్న దురాత్మల సమూహాలతో మనం పోరాడాలట. 10వ వచనంలో ఆదరణ కలిగించే మాట ఉంది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. అది కీ పాయింట్ అండి. నేను పోటీగాడిని, నేను ప్రార్థనాపరుణ్ణి, నాకు విజయం తప్ప అపజయం తెలీదు, ఏమైనా చేస్తానంటే మోసపోవడమే. వాక్యం ఏమంటుందంటే నీ శక్తి కాదు, ప్రభు యొక్క మహాశక్తి. నీ శక్తి కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు. అంటే ఏం చేయాలి? కింద 18వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అన్నాడు. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన. ఎస్ఎఫ్జే పరిచర్య ప్రారంభం కావడానికి ముందు నాకు ఆంధ్ర వాళ్ళు చేసే పరిచర్య వంట పట్టింది. ఆంధ్ర వాళ్ళ పరిచర్య అంటే దీన్ని ఎలా అంటామంటే, ఆంధ్రాబల పరిచర్య ప్రసంగాల పరిచర్య. అద్భుతంగా మాట్లాడతారు వక్తలు, అద్భుతమైన వక్తలు, చాలా చాలా స్పష్టంగా, చాలా అనర్గళంగా, చాలా టీవీగా. ఎక్కడ వాయిస్ పెంచాలో అక్కడ వాయిస్ పెంచుతారు, ఎక్కడ వాయిస్ స్లో చేయాలో అక్కడ వాయిస్ స్లో చేస్తారు, ఎక్కడ డైలాగులు చెప్పాలో అక్కడ డైలాగులు చెప్తారు, ఎక్కడ మంచి మంచి ఈ ఉపమానాలు వాడాలో అంత బాగా వాడతారు. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అవి బాగా అలవాటయ్యాయి, బాగా అలవాటయ్యాయి. ప్రసంగం అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టాలి, ప్రసంగం అయిన తర్వాత బల్లే చెప్పారండి అని పొగడాలి. అది ఆంధ్రావల పరిచర్య. నాకు తమిళ పరిచర్య అలవాటు అయ్యింది. మిషన్స్ కనెక్ట్ అయిన తమిళనాడు దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అబ్బే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చప్పగా ఉంది, నేను నీకంటే చాలా బెటర్ అనిపిస్తుంది లోపల. వాళ్ళ ప్రసంగాలు అంత లేవు, అంత లేవు. కానీ వాళ్ళ సేవ చూస్తే మాత్రం భలే ఉంది. ఊర్లకు ఊర్లను మార్చేస్తున్నారు, తెగలకు తెగలను తీసుకొచ్చేస్తున్నారు, దోచేసుకుంటున్నారు, రాష్ట్రాలు నార్త్ ఇండియన్ పట్టుకోవడానికి పరిగెడుతున్నారు. వాళ్ళ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి, వాళ్ళ ఫలాలు చాలా బాగున్నాయి, వాళ్ళ పోరాటంలో ఫలాలు అంత అద్భుతంగా ఉన్నాయి. నాకు అర్థం కాని ఏంటంటే, మీరు అంత గొప్పగా ప్రసంగాలు చెప్పకపోయినా ఇంత గొప్ప సేవ జరుగుతుంది, మేము ఎంత గొప్పగా ప్రసంగాలు చెప్తా ఉన్నా అంత గొప్ప సేవ జరుగుతలేదు, తేడా ఏంటని అడిగాను. గొప్పగా ప్రసంగాలు చెప్పేవాడు సొంత శక్తితోటి సేవ చేస్తున్నాడు, గొప్పగా ప్రార్థన చేసేవాడు లేదా ఎక్కువగా ప్రార్థన చేసేవాడు దేవుని శక్తితో సేవ చేస్తున్నాడు. నీ శక్తితో ఇంతకు మించి వెళ్ళలేవు, ఆయన శక్తితో నువ్వు ఊహించలేనంత దూరం వెళ్తావు అన్న అస్పష్టత వాళ్ళు చెప్పిన తర్వాత అర్థమైంది. బాబు పరిచర్య ప్రార్థనలో స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. అందుకే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మనం కూడుకుంటున్న ప్రతి కాన్ఫరెన్స్ లోని మొదటి విజ్ఞాపన ప్రార్థన, రెండవ విజ్ఞాపన ప్రార్థన, మూడవ విజ్ఞాపన ప్రార్థన, ఆంధ్ర కోసం ప్రార్థన, తెలంగాణ కోసం ప్రార్థన, అదర్ డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థన, ఏదో నెల రోజుల తర్వాత జరిగే ప్రోగ్రాం కొరకు ఈ రోజు షెడ్యూల్ పెట్టుకుని డేట్ పెట్టుకుని ప్రార్థన చేయటం, దానికి ముందు సిద్ధపాటు ప్రార్థన చేయటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే ఆయన యందు బలవంతులం కావడానికి, ఆయన జోక్యాన్ని కోరుకోవడానికి, ఆయన చేతికి అప్పగించుకోవడానికి. ఒకప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, నన్ను వాక్యం చెప్పడానికి స్పీకర్ ఇన్వైట్ చేస్తే వస్తానులేండి అనేవాడిని. కీర పొగరు బడాయి ఆహం. నేను ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని, నేను వాకింగ్ చెప్పడం వాళ్ళకి ఏదో నేను దాని ఏమంటారు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా, వాళ్ళకి ఏదో నేను వాళ్ళు ఉద్ధరించేస్తున్న ఫీలింగ్తో వస్తానులేండి అని చెప్పి మాట ఇచ్చేవాడు. అప్పుడు నాకు మళ్ళీ గుర్తు చేయండి అనేవాడు. అంతే, ప్రార్థన చేయడం ఉండేదే కాదు, సిద్ధపాటు ఏమి ఉండేది కాదు. తీరా ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలనుకునేసరికి ఆ రోజే బిజీ, కనీసం ఆటయానికన్నా ప్రియత ఆటయానికి ఇంకా బిజీ. ఓ నరాలు తెగిపోయేంత బీపీ వచ్చేది. మాట ఇచ్చాను, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. సొంత శక్తి, సొంత జ్ఞానం. ఎస్ఎఫ్జి పరిచర్యలో ఏం నేర్చుకున్నామంటే మాకు తెలియదు. ఆ రోజు తుఫాను ఉంటుందా, ఆ రోజు సీఎం వస్తాడా, ఆ రోజు కొంపలు మునిగిపోతాయా, ఏమైతే మాకు తెలియదు. మాకు తెలిసింది ఏంటంటే నీ దగ్గర పెట్టడం, నీ మీద అనుకోవటం. నువ్వు అప్చెప్పే పరిచర్య నువ్వు జరిగిస్తానంటున్నావు, నీ చేతులకు అప్చెప్తున్నావు, మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు తెలియదు ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. ఆ రోజు మన ప్రోగ్రాం కోసం సీఎం ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వాలి తప్ప మన ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వదు. ఎందుకంటే మన శక్తి కాదు, ఆయన శక్తి. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, జెహోవా నిస్సి. పిల్లరా, మనం మనిషి మీద ఆధారపడి ఈ సేవ ప్రారంభించలేదు, ఈ సేవలు ముందుకెళ్లేదు కాదు. గొప్ప ఆత్మీయ పోరాటం, బలవంతుడైన శత్రువు సాతాను. అయినా దేవుడు అంటున్నాడు, బాబు నీ పాదాల కింద వాడిని తొక్కిస్తాను, నువ్వు నమ్ము. శీఘ్రంగా సాతాన్ని మన పాదాల కింద చెతకు తొక్కిస్తారట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 సమాధానకర్తయగు దేవుడు యెహోవా షాలోం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెతకు తొక్కించును. అబ్బా, ఎందుకు మనం జయ జీవితాన్ని జీవించలేకపోతున్నాం, ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు చతికిలు పడుతున్నామంటే మనం మోషే ఆ శిఖరం ఎక్కినట్టుగా, చేతులు పైకెత్తినట్టుగా, కూరు ఆహ్రానులో తోడిల్లినట్టుగా ప్రార్థన పోరాటము రెండు. యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు, మోషే పైన ప్రార్థన చేస్తున్నాడు. గాడ్ ఈజ్ అవర్ బ్యానర్, ఆ చేతులు చాచే ఉన్నాయి, ఆ కర్ర పైకి ఎత్తబడే ఉంది. దేవుని నామంలో మోషే నిలబడ్డాడు, దేవుని ప్రజలుగా యెహోషువ మిగతా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అమాలేకులు గెలవడానికి వీళ్ళు, అమాలేకులు చేతులు ఓడిపోవడానికి వీళ్ళు. ఒక్క జయాన్ని ఇచ్చేవాడు అన్నట్టుగానే జయం వచ్చింది. నిర్గమకాండం 17వ అధ్యాయము ఆ చివరి యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఒక్క మాట నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనం. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మనం 13 కూడా చదవాలి. యెహోషువా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తుగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువాకు వినిపించు. చెప్పు యెహోషువాకు, చెప్పు ఏమనంటే, నేను తుడిచేస్తాను. దేవుడు అసహించుకునే ప్రతి పాపం అమాలేకుల రూపంలో దాడి చేస్తున్నప్పుడు దేవుడు ఏ పాపాన్ని కూడా సహించేవాడు కాదు, ఏ పాపానికి కూడా మనం బానిసడం కాదు, ఏది మన మీద జయం అందడానికి వీల్లేదు. మనం చేయగలిగింది ఒకటే, యెహోవా నిస్సి, ఆయన మనకు ధ్వజం, ఆయన మనకు విజయం. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మన శత్రువు కొరకు మనం మరపెట్టినప్పుడు దేవుడు శత్రువుని శీఘ్రముగా ఓడిస్తాడు, కత్తి వాత చేత హతం చేపిస్తాడు. ఏ పాపానికి బానిసలుగా మనం జీవించలేము, పదిహేను. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. కాబట్టి పిల్లరా, ఈ మాటతోటి ప్రతి శోధనలోనూ, ప్రతి ఆ భయం కలిపే పరిస్థితుల్లోనూ, శత్రు ఈ రూపంలో దాడి చేసిన యెహోవా నిస్సి, ఆయన మన ధ్వజం, గాడ్ ఈజ్ అవర్ బ్యానర్ అని ఈ పేరుతో స్తుతిద్దాం, ఈ పేరుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే తప్పకుండా జయం వస్తుందన్న విశ్వాసంతో ఈ పేరు జ్ఞాపకం చేసుకుందాం. గొప్ప జయాన్ని ప్రభు మనకిస్తారు. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.